ఇట్లు ఘోరాట వీధిన్ పెందవమాచరించియును ఏ విశ్వేశ్వరిన చూడగా రాదో తన్మహనీయమూర్తిని కృపారాశిని నిన్ను జోచి నీ గాధల్ సాటి భవాబ్ధి దాటవలదా కాళీ ప్రసాద్ ప్రభు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. శ్రీ గురుదేవుల పరమానుగ్రహంతో శ్రీ గురుదేవులు మనకి ప్రసాదించిన సత్సంగ కార్యక్రమాల్లో రెండవ రోజు చివరి భాగంలో మనందరం ఇక్కడ ఉండడం జరిగింది. ఈ కార్యక్రమాలకి ఎప్పుడు రానివ్వండి, మనం ఏమని పిలువబడుతోంది, మాతాజీ కట్టమూరులో బయలుదేరినా కూడా ఏమన్నారు, హైదరాబాద్ వెళ్తున్నాను అన్నామా, హైదరాబాద్లో సత్సంగ కార్యక్రమాలు ఉన్నాయి అందుకుని బయలుదేరి వెళ్తున్నా. అందరూ కూడా ఏం చెప్పుకుంటారు, అమ్మగారు సత్సంగాలకి కట్టమూరు సత్సంగాలు అవగానే అటు నుంచి అటే వెళ్ళిపోయారు అన్నారు. మీరు కూడా మరి మొన్నటి నుంచి వచ్చిన వారు కొంతమంది ఉన్నారు, నిన్నటి నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మళ్ళా మీరు వెళ్ళిపోయి మళ్ళా వస్తున్నారు, ఎన్నిసార్లు ఎడపిడ ఎటుపక్క నుంచి ఎటుపక్కకి తిరిగినా, కిందకి పైకి తిరిగినా, శేషాసం వేసినా ఏమను మనం పిలువబడుతుంది, మనకి సత్సంగాలకి వెళుతున్నాము, సత్సంగాలే. కానీ భోజనాలకు వెళ్తున్నామా అన్నామా, కింద మరి రెండు పూట్ల భోజనాలు చేస్తున్నాం అనలే. ఎందుకని, సత్సంగాలతో కూడినటువంటి మహాప్రసాద వితరణ కూడా సత్సంగానికి సంబంధించిందే. లేదండి, నేను అక్కడ వంకాయ కూర గురించి మాట్లాడానండి, పప్పు గురించి మాట్లాడాను, నీ కర్మ అది, ఏది అది నీ కర్మ. అంతేగాని అక్కడ ప్రసాదాన్ని గురుదేవులు మనకి అందిస్తున్నారు, ప్రసాదిస్తున్నారు. ఆ ప్రసాదం ఏ ప్రసాదం అంటే సత్సంగం యొక్క ప్రసాదం. ఈ జీవుడు బతకాలి కదా, కొంచెం జీవుడు కొంచెం మాట వినాలి అంటే ఎంత గొప్పదండ్రండి మన గురుదేవులు. వచ్చిన వారికి ముందు ఏమన్నా పెట్టారా, ఏమైనా తీసుకున్నారా లేదా ఆహారం అని అడుగుతుండేవారు గురుదేవులు. వచ్చినటువంటి భక్తులే ఎట్లాగా ఏమంటుండేవారు, లేదండి ముందర బాబుగారి దర్శనం అయితే మేము ఆ తర్వాత తప్పకుండా మేము అల్పాహారంకి వస్తాము లేకపోతే భోజనానికి వస్తాము అంటుండేవారు. అంటే గురుదేవులు ఏమంటుండేవారు, ముందర వారికి భోజనము ఏదో పెడితే కానీ అప్పుడు నేను కనిపించను వారికి. అంటే మనందరి సంగతి వారికి ముందే తెలుసు, అంత ఆవేదన ఏం లేదు. కాస్త మనం అందరం కూడా అన్నగత ప్రాణాలు అందామా అంటానికి కూడా లేదు, ఏదో ఒక గతం, ఏదో ఒకటి తిండి గతం, ఏదో కదా, ఏది దొరికినా మనకి చాలు. అక్కడ ఉప్మా దొరకవచ్చు, లేకపోతే అట్లు దొరకవచ్చు, గారెలు దొరకవచ్చు, లేకపోతే వెంకటేశ్వర స్వామి ప్రసాదం దొరకవచ్చు. ప్రసాద భక్తులమే అందరం, ముందర ప్రసాదాన్ని తీసుకుంటే కానీ ఇది మళ్ళా చెప్తున్నా, సుఖప్రారబ్ధ గ్రహచారం బండి మన మాట వినరు కదా. ఇంత తిను అంత తిను, ఒక గ్లాసు కాఫీ తాగు, ఏదో ఒకటి మాత్రం. కానీ ఏముంటే మనం ఈ తాగగలుగుతున్నాము, ఏ ఉంటే మనం ఇవన్నీ అనుభవించగలుగుతున్నాము అంటే ఇందులో ప్రాణం ఉన్నంత వరకే, అంటే ఆ భగవంతుడు ఇందులో ప్రకాశిస్తున్నంత వరకే మనం ఏ ఏ పదార్థాలని ఏ ఏ ప్రసాదాలని మనం తీసుకున్నా ఏ విధంగా మనం సంచరించినా కారణము దానికి ఏది అంటే సత్యమే. ఇటువంటి సత్యమే ఒక రూపాన్ని ధరించి మనకి అనేకమైనటువంటి దేవతా రూపాల్లో మనకి అనుగ్రహిస్తున్నారు గురుదేవ్. అనేక చోట్ల అనేక మహానుభావుల రూపాల్లో మనం ప్రజలు వెళ్ళా కొంచెం కథ ముందుకు వెళ్ళింది మనకి చరిత్ర. శివాజీ మహారాజు వారు వచ్చారు, ఎంతమంది మహాత్ములు వచ్చారు అందులో, కానీ హెడ్డింగ్ సమర్థ రామదాస స్వామి వారు. అందుకని అందులో భక్తులు కూడా మెల్లమెల్లగా వారిని ఆశ్రయించి ఉన్నటువంటి తన కొమ్మని తను నరుకునే వాళ్ళు ఒకళ్ళు, అది మళ్ళీ నూతిలో పడితే పిలవగానే బయటికి అన్నీ వచ్చాయని కంటే అన్నీ రెడీ, బా ఎంత బాగుందండి, మనందరం కొంచెంసేపు అక్కడికి వెళ్ళిపోలా, మనం కూడా నూతిలో పడున్నామా లేదా, ఆ కొమ్మను కొట్టుకుంటున్నాం మనం, ఏది ఆశయాబద్ధతలోకే కర్మణ బహుచింతయా, ఏది ఆశ అనేటువంటి కొమ్మల మీద మనం తిరుగుతూనే ఉన్నాం. మొన్న ఎప్పుడు అరుంధతి ప్రసాద్ వారు అది కూడా చెప్పారు, ఏది ఆశ అనేటువంటి కొమ్మల మీద కోతి తిరుగుతుంది కదా, కోతి కొమ్మల మీద తిరుగుతుంది కానీ మనం కొమ్మల మీద ఉన్న వాటిని గురించి తిరుగుతున్నాం మనం. అవి జామకాయలా, దానిమ్మకాయలా, లేకపోతే అరటి పళ్ళా, లేకపోతే కొబ్బరికాయలా, లేకపోతే మామిడి పళ్ళా కదా. మామిడి పండు అనేసరికి ముఖం కొంచెం వికసిస్తుంది అందరికీ, అంటే ఆకర్షిస్తుంది మామిడి పండు. అందుకటువంటి వీటి మీద ఆశ జనించి మనం ఎన్ని కొమ్మల మీద తిరుగుతున్నామో తిరిగి అక్కడో చోట మనం పడిపోవటం జరుగుతూనే ఉన్నది. ఆ తర్వాత లెంపలు వేసుకోకుండా ఉన్నామా, అయ్యో స్వామి నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర అక్కడ నివేదన పెట్టబడినటువంటి పండు ఎవరికి ఇస్తారా అని, పండు మీద పోయింది స్వామి అని అపరాధం క్షమస్వ కదా. ఇదోటి ఏమైనా సరే దాసుల దండంతో దాసుని తప్పులు దండంతో సరి. అందుకని ఒకసారి లెంపలు వేసుకుని భగవంతుని ప్రార్థించుకుంటే మనకి ఏం లోటు చేశాడు, ఆశ్రమంలో నివసించేటువంటి వాళ్ళకండి దేనికి లోటు లేదు. ఎవరు కూడా అన్ని ఆహార పదార్థాలు అన్ని రకాలు ఎవరి ఇంట్లోనూ ఎవరు తినలేరండి. డబ్బులు పెడితే కొనుక్కుని తింటారేమో కానీ ప్రసాదంగా తినాలి అంటే మీరు ఆశ్రమాల్లోనే ఉండాలి. ఎందుకంటే అనేక రకరకాలైన భక్తులు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే వాటికి తగినట్టుగా మీరు ఎవరైనా తిన్నారు చెప్పండి, శ్రావణ మాసంలో మేము తిన్నన్ని ప్రసాదాలు మీరు ఎవరు తిని ఉంటారు. ఎందుకంటే మా వాళ్ళు లెక్కేశారు, ఎవరు లెక్కేశారు మొత్తానికి, నువ్వేనా అమ్మ వచ్చింది 5 శుక్రవారాలే కానీ మీరు మాత్రము వరలక్ష్మి వ్రతాలు 6 చోట్ల చేయించారండి, 6 చోట్ల 6-9 రకాల ప్రసాదాలండి. ఏమండి 6-9 రకాల ప్రసాదాలు మీరు ఎవరైనా తిన్నారా, తినరు. ఎక్కడుంటే లభిస్తుంది, భగవంతుడి సన్నిధిలో ఉంటే బోళ్ళని లభిస్తాయి మనకి అనుగ్రహం అక్కడ. అందుకని ఎన్ని కావాలనుకున్నా ఏ లోటు లేకుండా చేసేటువంటిది ఏది అంటే గురుపాదం ఒక్కటే. అంటే పదార్థాల మీదకి దృష్టి వెళ్ళమని చెప్పటల్లా, ప్రసాదం వైపుకి మన దృష్టి సడలితే మనకి అనుగ్రహించేది వారు అనుగ్రహ ప్రసాదం, వారి అనుగ్రహ ప్రసాదం. అందుకని ఆ ప్రసాదాన్ని మనము ఎక్కడ, భగవన్నామ స్మరణ. నిన్న మనకి రామకృష్ణ చెప్పారు కదా, ఇది సంకీర్తన గురించి, ఇది చక్కగా భజన గురించి, సంకీర్తన గురించి, అలాగే సత్సంగం గురించి చెప్పుకున్నాం, అలాగే మంచి లోతైనటువంటి విషయాన్ని గురించి మనకి ప్రసాద్ చెప్పారు. సరే నిన్న ఇవాళ మనకి అమ్మ చెప్తోంది కదా అరుంధతి ప్రసాద్ వారు, ఇక సమర్థ రామదాస స్వామి నాటకంలో కొన్ని అంశాలు మనకి కనిపిస్తున్నాయి, దానికే పాత్రలు ఎవరో మర్చిపోయింది. ఇది సమర్థ రామదాస స్వామి వారి ఆ నాటకం వేసినప్పుడు ఆయా పాత్రలు ఎవరెవరు ధరించారు అనేది తనే కొంచెం తికమకలాడుతూ చెప్పింది. అంటే ఎందుకని అక్కడ అసలు పాత్రనే గుర్తుంది, ఆ వేషధారి గుర్తులేడు అక్కడ, అసలు పాత్ర గుర్తు ఉంది. అసలు పాత్ర ఎవరు, మహాత్ములు అనుగ్రహించినటువంటి పాత్ర. కానీ అక్కడ వేసినటువంటి ఎవరైతే ఇక్కడ వేషాలు వేశారో, ఎవరైతే నాటకానికి పాత్రలు పాత్రధారులు ధరించారో, వారిని గురించి అది మర్చిపోవడం జరిగింది. మనకు కూడా కావలసింది భగవంతుడే గుర్తుండాలి తప్ప, భగవంతుడు చుట్టూ ఉండేటువంటివి మనకి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ కాంతి వెలుగు మన మీద పడి మనందరం కూడా వెలుగుగానే ఉన్నాం, వెలుగునే చూడాలి. కానీ ఫలానా 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 అనేటువంటి దేహదారుల పేర్లు గుర్తుంచుకునే లాభం ఏంటి? ఇక్కడ అందరిలో ప్రకాశిస్తున్నటువంటిది ఒకే ఒక్కటి, అది శుద్ధ చైతన్యం. అది పరమాత్మ నుంచి ఆ కాంతి వెలుగులతోనే ఇవన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. మనందరిలో కూడా ఉన్నది ఒకటే ఒక చైతన్యం. అది బయటికి వెళ్తే బాహ్యంగా అనేక రూపాలు వేరువేరుగా అయ్యా. కానీ పొద్దుట బాలా త్రిపుర సుందరి చెప్పారు ఏమని, వాళ్ళ నాన్నగారి చరిత్ర మొత్తం వచ్చింది మనకి. వాళ్ళ నాన్నగారి చరిత్ర అంతా చెప్పారు. కానీ వారి నాన్నగారి చరిత్రకి మూల కారణం ఎవరండి? మనకు గుర్తుండాల్సింది ఎవరక్కడా? బాబుజీ మహారాజు వారి అనుగ్రహంతో మనం ఏం చేయగలం, మనం ఏం చేయగలిగాము, అందరూ ఎలా ఏం చేయగలుగుతున్నారు, అక్కడ మాత్రము భగవంతుడే గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ వచ్చేటువంటి మారిపోయేటువంటి పాత్రలు అక్కడ మనకు అవసరం ఉండవు, ఎందుకంటే చాలా ఉంటాయి. మరి బయట బయట పనులన్నీ చాలా ఉంటాయి. ఎవరికి అనుభవం లేకుండా ఉన్నామండి? పరమాత్మ యొక్క అనుభవము ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఉన్నది, చెప్పుకోవడం రావట్లేదు అంతే. చెప్పుకోవడం రావట్లా, ఆ చెప్పుకోవడానికి వచ్చినా కూడా ఎలా చెబితే బాగుంటుంది? భగవంతుణ్ణే గుర్తుపెట్టుకొని భగవంతుని యొక్క లీలా వైభవాన్ని మనం, మీరు బాబు చరిత్ర చదివితే అక్కడ పాత్రలు అందులో చాలామంది భక్తుల పాత్రలు ఉన్నాయి. ఆ భక్తుల పాత్రలు ఎంతవరకు వస్తున్నాయి? ముఖ్యంగా ఎవరు అక్కడ ప్రకాశిస్తున్నారు? బాబు లీలా కదంబము అంటే ఏది? బాబే ఉన్నారు అక్కడ, గురుదేవులే ఉన్నారు. మనమంతా నిమిత్త మాత్రం ఇక్కడ. మనం ఇగో ఈ దేహధారణ దేహాన్ని ధరించి వచ్చి కొంత కర్మబద్ధులమే ఉండబట్టి మన కర్మను సిద్ధింపచేయటం కోసము వారు కూడా అవతారానికి వచ్చి వారి పాదాన్ని అనుగ్రహించడమే కాకుండా వారి వాక్కుల ద్వారా మన జీవితాన్ని సార్థకత చేస్తున్నారు మహాత్ములు. అందుకని మనకి ఏది విన్నా ఎక్కడికి వెళ్ళినా ఎవరు గుర్తుండాలి? రామకృష్ణ పరమహంస వారి చరిత్రకి వెళ్తే రామకృష్ణులే గుర్తుండాలి. వివేకానంద స్వామి చరిత్రకి వెళ్తే వివేకానంద స్వామి దయే, వారి అనుగ్రహమే ఇక్కడ కూర్చోబెట్టింది పిల్లల్ని కూడా అప్పుడు తీసుకొచ్చి. లేకపోతే వాళ్ళు ఎక్కడో ఆడుకోవడానికి వెళ్ళిపోయే వాళ్ళే. కానీ అనుగ్రహం వచ్చింది, పిలుపు వెళ్ళింది అక్కడికి. ఒరి మనసు మార్చారు అక్కడికి, ఒరి ఇక్కడికి వచ్చి కూర్చోండి అని కూర్చోబెట్టారు. తెలియని వాళ్ళని కూర్చోబెట్టుకుంటున్నాడు, తెలిసిన వాళ్ళని కూర్చోబెట్టుకుంటున్నాడు. తెలిసి తెలియకపోయినా కూడా సృష్టి అంతా పరమాత్మ నుంచే వస్తోంది. కానీ తది భిన్నమైనటువంటి మాత్రం ఎవరి వల్ల అనుకుంటే వచ్చే సృష్టి కాదు అది. అందుకని సృష్టి స్థితి లయలకు కారణమేది అంటే మూలమైనటువంటి పరబ్రహ్మ, అది ఏమనని నడిపిస్తోంది. అటువంటి ఆ కారణమైనటువంటి ఆ ప్రభువే మనల్ని నడిపిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా భగవద్గీతలో భగవానుడు మనకి ఏమందించాడండి? అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏం చేయాలని మనకి భగవంతుడు సూచన ఇచ్చాడు అక్కడ? అనన్యాశ్చింత ఎంత మాం, అనన్యాశ్చింత ఎంత మాం. ఎవరిని తలవమన్నాడు అక్కడ కృష్ణ భగవానుడు? ఎవరిని తలవమన్నాడు అక్కడ? తననే తలవమన్నాడు. చెప్తున్నాడు కదా అక్కడ భగవద్గీత, చెప్పింది కృష్ణదేవుడు. అందుకని అనన్యా చింతయంత, నిరంతరము చింతన చేస్తూ నన్నే మాం చింతయంత అంటే భగవంతుడు చెప్తున్నాడు. అనన్యా చింతయంత మాం ఏ జనాహ, ఏ జనుడైతే పర్యుపాసతే లెస్సగా ఉపాసన చేస్తున్నాడు. ఉపాసన దేనికి సంబంధించింది? ఉపాసన అనే మార్గము, ఉపాసన అనేటువంటి ఇది ఆ పదము దేనికి సంబంధించింది అంటే కేవలము భగవంతునికి సంబంధించి. అంతేగాని నువ్వు హోటల్కి వెళ్తే నేను ఉపాసన చేసి ఉప్మా పొందాను అనడానికి ఏం ఉండదు అక్కడ. నేను ఉపాసన చేసి ఇడ్లీ వేశానండి, ఉపాసన చేస్తే చట్నీ వచ్చిందండి, దానికి ఉపాసన అనరు. నీ సంకల్పం అది, నీ మనసులో సంకల్పం చేసావేమో ఇడ్లీ పచ్చడి వచ్చింది, ఇడ్లీ వస్తుంది, ఇంకా ఉప్మా వస్తుంది, ఏం కావాలంటే అది వస్తుంది. ఏది మట్టి అంటారు కదా, పిండిని బట్టి రొట్టి, అలాగే డబ్బులను బట్టి హోదా. కానీ ఇక్కడ ఎంత హోదా ఉన్నా, ఎంత కోటీశ్వరుడైనా భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు ఏమని, ఏ జీవితమైనా ఒక రూపనామాలకి వచ్చిన తర్వాత తిరిగి అది మార్పు చెందాల్సిందే. దానికి మనకి ఉదాహరణ చూపించడం కోసమే భగవంతుడే అవతారానికి వచ్చి భగవంతుడే నిష్క్రమించినట్టుగా లీలను చూపించాడు ఆయన. ఇప్పుడు దాని గురించి ఆలోచించి ఎంతమంది తలలు భద్రలు కొట్టుకోవట్లేదు. ఇప్పుడు కృష్ణుడు ఎప్పుడు నిర్యాణం చెందాడు? ఆయన నిర్యాణం చెందలే, నిర్వాణం చెందాడు. ఆయన అందరికీ అందేటువంటి స్వామి కాదు, అందకుండా ఉండేటువంటి స్వామి కూడా కాదు. ఎవరికి అందాడు వాడు స్వామివారు? గోపికలకి, గోపాలుడికి. ఏంటి పిచ్చి పిచ్చి, నేనున్నాను నీకేమిటి భయం అని అందరికీ అభయం ఇచ్చి అందరు వెంటబడి అందరిలోనూ ఉండి తనను తాను దర్శ వాణ్ణే కదా భగవంతుడు అంటాను. అందుకని ఇక్కడ ఏమంటున్నా, అనన్యా చింతయంత మాం ఏ జనాహ పర్యుపాసతి. ఏ జనుడైతే, జనహ అంటే జనించిన వాడు, పుట్టిన ప్రతి వాడు కూడా, అంతేగాని ఇది కాదు, ఇది జడం. పుట్టిందా ఇది పొట్ల? మానవుడి యొక్క మేధాశక్తి, మానవుడు పొరలో ఉన్నటువంటి తెలివితేటలతో కొన్ని ఎలుప ముక్కల్లో కొన్ని ప్లాస్టిక్ ముక్కల్లో కలిపాడు, ఇటువంటివన్నీ తయారవుతాయి. కానీ ఇది జనించలా. జనించేది ఎవరంటే మనలాంటి వాళ్ళవే. ఏ జనాహ, జనుడైతేనే పర్యుపాసతే, లెచ్చగా ఉపాసన చేస్తాడు. ఎవరి గురించి చేయాలని చెప్పాడు అక్కడ? అనన్యాశ్చింత ఎంత, అంటే అన్యాహ అంటే ఇతరమైనటువంటి, అనన్యాశ్చింతయంత అంటే ఎడతెడపి లేకుండా నిరంతరము. చింతయంత మాం ఏ జనాహ పర్యుపాసతే. ఎందుకండి ఇన్నిసార్లు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు, నేను అందరికీ వచ్చేసు. కానీ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, ఒకళ్ళు చదివితే కానీ మనకు గుర్తు రావట్లేదు కదా, మనం అనన్యంగా మనం చేయగలుగుతున్నామా, అది నిరంతరము చేయగలుగుతున్నామా? ఏమన్నారు అక్కడ, తైలధారవలే అన్నారు. అంటే తైలధార అని ఎందుకు పోల్చారు ధ్యానాన్ని, భగవన్నామస్మరణని తైలధార అని ఎందుకు పోల్చారు? నూనె ధారగా పోస్తే అలా ఒకేలాగా పడుతుందండి, గ్యాప్ ఉండదు, అసలు మధ్యలో గ్యాప్ ఉండదు. అందుకని తైలధారవలే. ఇక్కడ కూడా స్వామి ఏమన్నారు, ఇక్కడ మనని కూడా వారిని చింతన చెయ్యమని అనన్యాశ్చింతయంత. వారికి ఏమన్నాడు ఆయన, ఫలితం ఇచ్చాడండి. తేషాం ప్రతిదానికి ఫలశ్రుతి ఉంటుంది అన్నట్టుగా మనందరం కూడా ఫలపిపాసులం. ఇది చేస్తే ఏమొస్తుంది? మనందరికీ కూడా వ్రతాలు ఇచ్చినప్పుడు వ్రతాలకి వెంటనే ఏది ఫలశ్రుతులు ఉంటాయి. ఎందుకంటే ప్రతివాడు ఏదో కోరిక మేరకే చేస్తుంటాడు. ప్రతి ఇది చేస్తే ఏమొస్తుంది నాకు, అది చేస్తే ఏమొస్తుంది. మన సత్యనారాయణ వ్రతంలో కూడా తెలియజేస్తారు చూడండి, ఈ వ్రతం ఎవరు చేశారు, ఆ తర్వాత ఈ వ్రతం వారి నుంచి ఇంకెవరైనా చేశారా, ఎన్నెన్నో ప్రశ్నలు అందులోనే వచ్చేస్తాయి. ఆ వ్రతం ఎలా చేయాలి అసలు అంటే, అవి అన్నీ కలిపితేనే ఐదు రకాల వ్రతాలు మనకి ముందుకొచ్చాయి. అందుకని ఇది దాని ఫలశ్రుతి ఏమని, ఎవరైతే నన్నే ఉపాసన నిరంతరము ఎడతెడపి లేకుండా చేస్తుంటారో తేషాం వారికి నిత్య అభియుక్తానాం అంటే నిత్యము జరిగేటువంటి కార్యక్రమం, నిత్య అభియుక్తానాం ఏవైతే మనం చెయ్యాలి అనుకునేటువంటి ఉంటాయో, నువ్వేం చెయ్యి పాపం అది ఫలానా అల్ల భగవంతుడు. నిత్య అభియుక్తానం, నిత్యం అంటే ఎల్లప్పుడు, నిత్యము ఎల్లప్పుడు. నిత్య అభియుక్తానాం నువ్వే నిత్యము ఏ కార్యక్రమాలు చేస్తున్నావు. యోగక్షేమం వహామి అహం, వహామి అహం నేను వహిస్తున్నాను వేటిని, యోగక్షేమం అంటే అక్కడ నిన్న కూడా చెప్పినట్టున్నారు కదా ఎవరో, ఇది యోగక్షేమం అంటే ఏదో ఎల్ఐసి దగ్గర ఎవరు చెప్పారు, ప్రసాద్ చెప్పాడు కదా. ఓకే ఓకే కూర్చో కూర్చో, ఇప్పటిదాకా గుర్తు రాలేదు అనుకో. ఓకే, కానీ అక్కడ యోగక్షేమం అలా అంటే రెండు ఉంటే దానికి ద్వితీయ విభక్తి వస్తుంది. యోగము క్షేమము అనేటువంటివి రెండు వస్తాయి. తెలియనటువంటి వారు అలా అర్థం చేసుకుంటారు. కానీ రెండు కనుక ఉంటే యోగక్షేమం అనాల్సి వస్తుంది అక్కడ. కానీ అక్కడ యోగక్షేమం అంటే క్షేమంతో కూడినటువంటి యోగము, లేదు యోగంతో కూడినటువంటి క్షేమాన్ని వహామి అహం, నేను వహిస్తున్నాను. అంటే నిరంతరం ఆ భగవన్నామస్మరణ చేస్తూ ఉన్నప్పుడు తైలధార వల్లే మధ్యలో మనసు వస్తుంది, ప్రపంచం వస్తుంది. ఎవరన్నా పలకరిస్తే అక్కడ మనసు వస్తుంది. మనసు లేకుండా సమాధానం చెప్పలేంగా. వాళ్ళు ఒకటి అడిగితే నేను ఇంకోటి చెప్పాననుకో ఏమనుకుంటారు? ఒకరికి నలుగురు మాట్లాడి అవునండి నేను మాట్లాడినా కూడా నేనోడు అడిగితే ఆవిడోడు చెప్పిందండి, అవునండి నేనోడు అడిగితే ఆవిడోడు ఇదేదో పిచ్చిది అనుకుంటారు అప్పుడు. అందుకని మనసు ఉన్నంత వరకు, మనకి తెలుసున్నంత వరకు లోపల నుంచి నీ తెలివిని ప్రకాశింపజేసేది కూడా భగవంతుడే. తెలివి నీ గొప్పతనం కాదు. అక్కడ నీలో ఉన్నటువంటి ప్రజ్ఞకి కూడా కారణం ఏదై ఉన్నది అంటే భగవంతుడే. అందుకని తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మనందరికీ కూడా ఒక అవ్యక్తమైనటువంటి పరమాత్మ స్వామివారైతే ఆ రూపంతో ఉండి అవతారాన్ని చాలించినట్టుగా ఒక లీల చేశారే తప్ప మనందరి అంతఃకరణికి తెలుసు బాబు నా వెంట ఉన్నారు అని, గురుదేవులు నా వెంట ఉన్నారు, నా గుండెల్లో ఉన్నారు, ఏమండి నాతోనే ఉన్నారు, నన్ను నడిపిస్తున్నారు, తినిపిస్తున్నారు, చూపిస్తున్నారు, కూర్చోబెడుతున్నారు, పడినప్పటికీ కూడా లేవ నెత్తుతున్నారు. ఇవన్నీ కూడా ఎవరంటే ఒక అవ్యక్తమైనటువంటి ఒక పవర్, ఒక దివ్యమైనటువంటి శక్తి మనందరినీ కూడా ఇన్నాళ్ళుగా లాక్కొచ్చింది మన జీవితాన్ని. ఇక ముందు కూడా ఎలా నడిపించాలో వారికే తెలుసు, కానీ మనకి తెలియదు. వారికే తెలుసు మనకి తెలియదు, కానీ మనకి తెలియదని కూడా తెలియదు. రేపటి ప్లాను మనం ఇప్పుడేస్తుంటాం. చాలా ప్లాన్లు మనకి ఏది మన తేదీల దాంట్లో చాలా ఫిల్ అయిపోయి ఉంటుంది. అందుకని నేను ఒకసారి క్యాలెండర్ చూసినప్పుడు అన్నీ ఫిల్ అయినా కూడా ఒకసారి దండం పెడుతుంటా, ఇల్లు చూపిస్తున్నావు ప్రభు ఎలా నడిపించుకుంటావు, నీదే భారం. అంతే కదా, కాలాన్ని గుర్తింపజేసింది భగవంతుడే, కాలాన్ని నడిపిస్తున్నది భగవంతుడే. ఇంతకాలం జరిగిపోయింది, ఇంకెంతకాలం అనేది కూడా రేపు నడిపించేది కూడా భగవంతుడే. అందుకని ఇటువంటి విషయాన్నంతని కూడా మనం ఎప్పటికప్పుడు విచారణ అంటే ప్రతి పదంలో భగవంతుడు ఎంత తొణికిసలాడుతూ ఉంటాడో. నీలో శక్తి లేకపోతే చెంబు నీళ్ళు పట్టుకోలేవు, నీలో శక్తి లేకపోతే నిన్ను నువ్వు మొయ్యలేవు. మనం నిద్రపోదామండి, మన లేపమనండి చూద్దాం. నిద్రపోయిన పిల్లవాడిని ఎత్తుకొని చూద్దాం, బరువుగా ఉంటాడు. మామూలుగా ఎత్తుకునే పిల్లవాడికి నిద్రపోయిన తర్వాత ఎత్తుకునే పిల్లవాడికి చాలా తేడా ఉంటుంది కదా. అలాగ మనం సర్వకాల సర్వావస్థలందు కూడా మనని ఎవరు మోసుకొని తిరుగుతున్నారు? ఈ భూమి రూపంలో ఉన్నది భగవంతుడే. భూమి రూపంలో ఎవరున్నాడు? భగవంతుడు. పృథ్వీ కూడా భగవంతుడే. పంచ మహాభూతాలు కూడా భగవంతుడే. పంచమహాభూతాలని సృష్టించి అవన్నీ తానే అయ్యి ఇంత సృష్టిని సృష్టిస్తున్నాడు. ఈ సృష్టి అంతా ఎందులో ఉంది? మళ్ళా తిరిగి ఆకాశంలో ప్రకాశిస్తోంది. అవకాశం అంటే ఆకాశం అనేటువంటి ఖాళీలో ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. ఈ ఆకాశంలోనే ఉన్నాయి ఏవి? వాయువు, జలము, అగ్ని, పృథ్వీ, ఇవన్నీ కూడా. కానీ ఆకాశం ఎందులో ఉంది? ఆకాశం కూడా పరమాత్మలోనే ఉన్నది. ఆకాశము పరమాత్మలోనే ఉంది. ఆకాశాన్ని కూడా ప్రకాశింపజేసేది ఆ భగవంతుడే. కాబట్టి మనలో కూడా ఈ పంచమహాభూతాలు మనలో కూడా చోటు చేసుకుని ఉన్నాయి. మనలో ఉన్నది ఆకాశం. అవకాశం అనేటువంటి ఖాళీ నోట్లో ఉంది, మాట్లాడగలుగుతున్నాను. ముక్కులో ఉంది, శ్వాస పీల్చుకోగలుగుతున్నావు. చెవిలో ఖాళీ ఉంది, శబ్దం వినేటువంటి అవకాశం ఇచ్చాడు. కంటిలో ఖాళీ ఉంది, రూపాలను చూసేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఇదంతా ఆకాశమే. మరి నీరు లేదా? నీరు అన్నిటిలో ఉంది చూడండి. నీరు అన్నిటిలోనూ ఉన్నది. మనలో చాలా నీరు ఉన్నది. ఆ నీటితోనే మన బ్రతుకు ముందుకు సాగుతోంది. నిజంగా అదే మనకి. మనలో నీరు లేకుండా మాత్రం లేదు. అన్ని వైపులా నీరుంది. తడి ఉంటుంది చూడండి, ముక్కులో ఉంది, చెవిలో ఉంది, నాలుక మీద ఉంది. ఎవరైనా పోయారని గుర్తించాలంటే నాలుక మీద వేలు పెడితే, పడిపోయినటువంటి వాడికి నాలుక మీద చేయి పెడితే తడి ఉంటే ఇంక వాడు బ్రతుకున్నట్టే, తడి లేకపోతే వాడు లేనట్టు. ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు గుర్తిస్తుండేవారు. కన్ను తెరిస్తే ముయ్యడంట వాడు, ఏది ప్రాణం పోయిన తర్వాత నాలుక మీద తడి ఉండదు, కన్ను తెరిస్తే ముయ్యలేడు. తర్వాత ఆ కంటి మీద బ్యాటరీ లైట్ వేస్తే ఏది కనుపాప స్పందించదట, ఇక వాడు హరిహోం తత్వత అయిపోయినట్టే. అందుకని అగ్ని ఉంది మనలో, వేడిగా ఉంటాం మనందరం కూడా. ఇక బాగా చల్లబడిపోయిందంటే భయమే అందరికీ. అందుకని బాగా చల్లబడిపోతే మనం చెప్పక్కర్లేదు చల్లబడ్డామని. మనం చెప్పడానికి ఏమి ఉండదు, మనం చూసిన వాడు చెప్తాడు చల్లబడిపోయింది ఒళ్ళంతా అని, అంటే ఇక ఉండడు అని. అందుకని వేడి ఉన్నది, అగ్ని ఉన్నది, చూసే శక్తిని, ఒక కాంతిని చూసేటువంటి శక్తిని మరి వేడి అనేటువంటిది. అంటే సూర్యుని యొక్క వేడి ఉన్నది, కాంతి కూడా ఉన్నది మనలో. అలాగా వాయు ఉన్నది, అలాగా పృథివీ ఉన్నది. పృథివీ ఎలా అంటే పృథ్వీభూతం బాత పెడితే మట్టి అవుతుంది ఈ శరీరం. అలాగే మనం స్నానం చేసిన తర్వాత నలిపితే మట్టి వస్తుంది, పృథ్వీభూతానికి సంబంధించినటువంటి అన్ని పంచమహాభూతాలని కూడా కలిపి ఏది ఇంత సృష్టిని చేసి తానే ప్రాణం పోసి, అంటే తానే అయ్యి అన్నిటినీ ప్రకాశింపజేస్తూ తాను ఒక అవతారాన్ని తీసుకోవాలంటే కూడా ఈ పంచమహాభూతాలని తానే తీసుకొని ఈ ప్రపంచంలో మనకి ఒక స్వరూపంగా, ఒక భగవత్ స్వరూపంగా మహానుభావులు ఏది అప్రత్యక్షో మహాదేవ సర్వేషాం ఆత్మమాయయ ప్రత్యక్షో గురు రూపేణ వర్తతే భక్తి సిద్ధయే. ప్రత్యక్షంగా గురు రూపంలో అవతరించి మనకి ప్రత్యక్ష గురు రూపేణ వర్తిస్తున్నారు. అది అప్రత్యక్షంగా ఉన్నటువంటి ఒక స్వరూపం, అది అది కనిపించేటువంటిది కాదు. కానీ మన భక్తిని సిద్ధింపచేయటం కోసము మహాత్ములు అవతరించి అలనాడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా వ్యాసుడిగా ఎంతమంది రూపాల్లో అవతరించారండి. మరి త్రేతాయుగానికి వెళ్తే రామప్రభువుగా, వశిష్ఠ మహర్షిగా, ఎంతమంది మహర్షులుగానో, అలాగే ఇప్పుడు వచ్చేసరికి ఎంతెంతమంది మహాత్ములుగానో ప్రత్యక్షంగా ఏది మన గురు రూపంలో అవతరించి మనని తప్పకుండా నువ్వు కడతేరతావు, ఆశ్రయించు ధరించు, అంటే విశ్వసించు ధరించు, విశ్వసించు ధరించు అని చెప్పారు. ఎవరిని విశ్వసించాలి మనకి తెలుసు, ఎవరిని విశ్వసించాలి మన ఆరాధ్య దైవాన్ని విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి, ఏదైనా కోరిక వచ్చినప్పుడు విశ్వసించాలా? ఎందుకని కష్టపడుతున్నారు? మీరు వెళ్ళి ఆ గురువుగారిని ప్రార్థించండి మీకు సంతానం కలుగుతుంది, గురువుగారిని ప్రార్థించండి మీకు మీ అబ్బాయి పాస్ అయిపోతాడు, ఇదా అహర్నిశలు మనం నమ్మి పాదాలను ఆశ్రయించి ఉంటే ఏ సమయానికి ఏది మనకి ప్రసాదించాలో భగవంతుడికే తెలుసు. భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు. అవసరం లేనప్పుడు లడ్డూలు ఉన్నాయి కదా అని తిన్నాం అనుకోండి, అది ఎలా ఉంటుంది, షుగర్ బాగా కనిపిస్తుంది కదా. కానీ భగవంతుడు ఇచ్చాడు ప్రసాదంగా, అది ఆ సమయానికి దొరికింది, మనం కొంచెళ్ళు దగ్గర పెట్టుకుని ప్రసాదం. ఇగో ఈ ఏది ఈ సంసారం అనేటువంటి భవసాగరాన్నే తరింపచేసేటువంటి మహాప్రసాదం అని కళ్ళకు అద్దుకుని మనం ఒక పోసే నోట్లో వేసుకున్నాం అనుకోండి, తరింప చేయదా? లడ్డు మొత్తం తినాలా? నీకు లడ్డు మీద దృష్టి ఉంది కాబట్టి, నీకు లడ్డు మీద దృష్టి లేదనుకోండి అది ఎంత తిన్నా ఏమవ్వదు. కానీ ఇది లడ్డు, ఇది దద్దోజనం, ఇది పులిహార, నీకు ఆ పదార్థమైనటువంటి దాని భావన ఉండి గనక నువ్వు తీసుకుంటే దానిలో ఉన్న స్వభావం ఎక్కడికి పోతుంది, అది కూడా కొంత చూపిస్తుంది. అందుకని నువ్వు ప్రసాద భావంగానే అనుగ్రహాన్ని మనం పొందాలే తప్ప ప్రతిదాన్ని అన్నీ నాకే కావాలి, అన్నీ నాకే ఉండాలి అనేటువంటి తృష్ణ మనకు ఉండకూడదు. మనకి ఎక్కడికక్కడ సంతృప్తి కలిగి ఉండాలి. అందుకున్నటువంటి భగవంతుని నమ్మాలి. భగవంతుడు సర్వవ్యాపకుడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. హరి నీవే సర్వాత్మకుడో స్థిరమగు భావన నీయగస్తే, హరి నీవే సర్వాత్మకుడో స్థిరమగు భావన నీయగస్తే, స్థిరమగు భావన నీయగస్తే. హరి నీవే సర్వాత్మ కూడో, హరి నీవే సర్వాత్మ కూడో. పారక మానదో పాపపు మనసిది, పారక మానదో పాపపు మనసిది, పారక మానదో పాపపు మనసిది, పారక మానదో పాపపు మనసిది. ఈ రసములలో ఎందైనా పారక మానదో పాపపు మనసిది, ఈ రసములలో నిరజాక్షయిది ని మహిమే నని, స్థిరమగు భావన నీయగరే, స్థిరమగు భావన నీయగరే, భావన నీయగరే, భావన నీయగరే. హరి 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 చూసేటి కన్నులు, చూడక మానవు ఏడనేదైనా ఇతరములు, చూడక మానవు చూసేటి కన్నులు, ఏడనేదైనా ఇతరములు, ఈడన నట నిరూపము గణ, ఈడన నట నిరూపము గణ, ఈడన నట నిరూపము గణ, ఈడన జగదే ఈడులేని తెలివియగదే ఈడులేని తెలివియగదే హరి నీవే సర్వాత్మ తోడవ హరి స్థిరమగు భావన నీయగదే స్థిరమగు భావన హరి సర్వాత్మ గూడో హరి సర్వాత్మ కలుగక మానవు కాయపు సుఖములు కలుగక మానవు కాయపు సుఖములు ఇలలో పలగల ఎన్నైనా కలుగక మానవు కాయపు సుఖములు ఇలలో పలగల అలరిన శ్రీ వెంకటాధిప నీకే అలరిన శ్రీ వెంకటాధిప నీకే అలరిన శ్రీ వెంకటాధిప నీకే అలరిన శ్రీ వెంకటాధిప నీకే ఇలానర్పిత మను నిజమే ఇలానర్పిత మను నిజమీయగదే ఇలానర్పిత మను నిజమీయగదే ఇలానర్పిత మను హరి నీవే సర్వాత్మ గూడో హరి నీవే సర్వాత్మ గూడో స్థిరమగు భావన నీయగదే స్థిరమగు భావన హరి నీవే సర్వాత్మ గూడో హరి నీవే సర్వాత్మ గూడో హరి 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 స్మరణ హరి 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 స్మరణ హరి 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 స్మరణ కరో హరి చరణ కమల ధ్యాన కరో
హరి చరణ కమల
హరి చరణ కమల ధ్యాన కరో
హరి చరణ కమల ధ్యాన
మురళీ మాధవ సేవ కరో
మురళీ మాధవ సేవ కరో
మురళీ మాధవ సేవ కరో
మురళీ మాధవ సేవ కరో
మురహరి గిరిధారి భజన కరో
మురహరి గిరిధారి
మురహరి గిరిధారి భజన కరో
మురహరి గిరిధారి భజన కరో
హరి సేవ కరో, హరి భజన కరో, హరి స్మరణ కరో, హరి భజన కరో, హరి 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 స్మరణ కరో, హరి 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 హరణ హరి 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 స్మరణ కరు, హరి 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 స్మరణ హరి చరణ కమల ధ్యాన కరు, హరి చరణ కమల ధ్యాన కరు, మాధవ సేవ కరు, మురళీ మాధవ సేవ కరు, మాధవ సేవ కరు, మాధవ సేవ కరు, మురహరి గిరిధారి భజన కరు, మురహరి గిరిధారి భజన కరు, మురహరి గిరిధారి భజన కరు, మురహరి గిరిధారి బోలు భక్తవత్సల భగవాన్ కీ. ఏం చెప్పారు ఇక్కడ అన్నమాచార్య స్వామి వారు? ఈ కీర్తన ద్వారా మనం వెతుక్కోకుండా వారే కీర్తన చేసి మనకి ఏం కావాలని భగవంతుని ఆశించాలో ఇందులో చూపించారు మనకి. స్వామివారు చాలాసార్లు పాడించుకుంటూ ఉండేవారు. ఎందుకంటే ఇందులో మన గొప్ప నటన లీల కూడా ఉంది, మనకున్నటువంటి దౌర్భాగ్య చేష్టలు కూడా ఉన్నాయి అందులో. పారకమానదు అది మన లీలే. ప్రతి మానవుడికి ఉన్నటువంటిది ఏది? పారకమానదు పాపపు మనసిది చంచలంగిమన కృష్ణ ప్రమాది బలవ దృఢం అని అర్జునుడంటే, అవును అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం చెప్పలా కృష్ణ పరమాత్మ. అర్జునుడు ఏమయ్యో ఈ మనసు చాలా చంచలమైంది బావా అంటే, అసలు బావగారు కూడా ఏమన్నారైనా కృష్ణ పరమాత్మ, అవును అవును సందేహమే లేదు ఎప్పుడు ఈ మనసు చంచలమైనది. మనసును దాడడం చాలా కష్టం, కానీ అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేణ చగుర్హ్యతే అంటే అలవాటు చేస్తే వస్తుంది. అంటే గురుదేవులు చెప్తుండేవారు, కొడుగుడు పెట్టగానే అది భూమి మీద గబుక్క నిలబడ దొర్లుతూ వెళ్ళిపోతుంది. అది నిమ్మకాయ, నిమ్మకాయ పెడితే దొర్లుతూ వెళ్ళిపోతుంది, కానీ పెట్టగా పెట్టగా అక్కడ నిలబడుతుంది. అది గురుదేవులు చెప్పారు. మనం చేసి చూసినా కూడా మనకు కూడా కనిపిస్తుంది. అందుకని చెయ్యి, అభ్యాసేనతు కౌంతేయ. రెండోదేంటి? వైరాగ్యేణ చగుర్హ్యతే. నిన్న సాధన చతుష్టయ సంపత్తి గురించి చెప్పారు కదా, వివేకము వైరాగ్యము ఈ రెండు ఉంటే తత్మా వచ్చేస్తాయి. ఇంకా వాటి గురించి మనం వెతుక్కోని అవసరం లే. ముందర వివేక దృష్టి కలిగి ఉండాలి, రెండోది వైరాగ్యం కలిగి ఉండాలి. ఇక్కడ కృష్ణ ఏం చెప్పాడు మనకి? అభ్యాసం కలిగి ఉండాలి అంటే ప్రార్థనలో మనసు నిలబడకపోయినా నువ్వు నిలబెట్టడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. మనసు నిలబట్టం లేదని నువ్వు లేచిపోతే నువ్వేది సాధించలేవు. కానీ అక్కడ మనం విచారణ చేయాలి, దేనికి కూర్చోకుండా పని అవుతుందండి? ఒక కేజీ బీన్స్ కొయ్యాలంటే ఎంతసేపు పడుతుందండి ఆడవాళ్ళకి? ఏమండి కత్తిపేట మీద కూర్చునికొస్తున్నారా? కాళ్ళలో బలం ఉన్నవాళ్ళు నుంచునికొస్తున్నారా? కింద కూర్చోలేక కాళ్ళలోనూ బలం లేకపోతే కుర్చీలో కూర్చునైనాకి వస్తున్నారు కదా. వదిలిపెడుతున్నావా బీన్స్ని? వదిలిపెడుతున్నావా ఆవకాయ పెట్టేటువంటి మామిడికాయలను? వదిలిపెడుతున్నామా? వదిలిపెట్టడం లేదు కదా. ఒకవేళ చెయ్యి నొప్పి పెట్టినా ఒకసారి ఇలా ఇలా అనుకునైనా మళ్ళీ గట్టుకో ఆ టెంకని వదలగొట్టడల్లా. ఎందుకంటే టెంకకి సారం కదా, ఆవకాయలో టెంక, మామిడికాయలో టెంక. ఏమండి నోట్లో పడితే ఎంతసేపు చేయకొచ్చు? మామిడి పండు కన్నా ఎక్కువ చేయకొచ్చు. ఎందుకని? మామిడి పండుకి ఊరే లక్షణం లేదు, కానీ ఆవకాయలో పడిన టెంకకి ఊరే లక్షణం ఉంది. అదిలో
అందులో ఎన్ని ఊర పెడుతుంది, అందులో ఉప్పు కారం పులుపు నెయ్యి నూనె బోళ్ళని ఉంటాయి. మన మనసు ఎందులో ఊరు ఉంటుందండి ఇంత ప్రపంచంలో. ఒక్కసారిగా దాని గురించి మనం తెలుసుకోవాలంటే అంత తేలిగ్గా అయిపోతుందా? అందుకని భగవానుడు చెప్తున్నాడు ఏమని, అభ్యాసేనతో కౌంతేయ, ముందర అభ్యాసం చెయ్యి తర్వాత వైరాగ్యం కలుగుతుంది దాని అంటే. తినగా తినగా పెద్దవాళ్ళు అయ్యేసరికి ఏముంటుందండి, మన అమ్మలందరూ దాచి దాచి మనకే పెట్టారంటే ఎందుకు పెడుతున్నారంటే, తిని తినున్నాను ఇంకేం తింటాను, ఇక మీరు తినండి మీకు వచ్చింది, మా రోజులన్నీ అయిపోయినాయి రా మన పెద్దవాళ్ళు అందరూ అందరూ మా రోజులన్నీ అయిపోయినాయి, ఎన్నెన్ని తిని ఇంత వాళ్ళం అయ్యామో, ఇప్పుడు మీ రోజులు మీరు ఎంత కావాలంటే అంత తినొచ్చు అని అప్పుడు అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అంటలేదండి, నీకు ఎంత కావాలో అంతే తిను. చిన్నప్పటి నుంచి లైన్లో పెడేస్తున్నారు పిల్లల్ని, ఎక్కడ ఒళ్ళు వచ్చేస్తుందో నేను. అందుకని అభ్యాసైనది కౌంతేయ వైరాగ్యే నచ గృహ్యతే, దాన్ని పొందగలవు నువ్వు. అందుకని ఇక్కడ అన్నమాచార్య స్వామి ఏమంటున్నారు, పారకమానదు పాపపు మనసిది. వారు కూడా మనసుని ఏమి మెచ్చుకోవట్లేదు, పాపపు మనసు అంటే ఊరి ఊరి వస్తుంది ఇది, అనేక జన్మల నుంచి కర్మలు తెచ్చుకుంటూ వస్తుంది వాసనలతో. అందుకని అదేమైంది అక్కడ, పాపపు మనసిది పారకమానదు. ఈ రసములలో ఎందైనా, ఈ రసములలో ఎందైనా. స్వామివారు అక్కడ నీరజాక్ష అంటే రాగం తీసేవారండి స్వామివారు. అక్కడ ఎక్కడో నీరజాక్ష అక్కడ నిలబెట్టేవారు. ఎంతసేపు ఎంతసేపు రాగాన్ని నిలబెడతారో అంతసేపు శ్వాస అక్కడ నిగ్రహించి పెడతారండి. పాడేవాళ్ళందరూ చూడండి, పీల్చాము అంటే మధ్యలో అక్కడ కట్ చేసాం మళ్ళా మధ్యలో అన్నమాట. అందుకనే సావధానంగా పీల్చుకోవాలి, సావధానంగా వదిలిపెట్టాలి. అదే ప్రాణాయామం. ప్రాణాయామం అంటే అదే. అందుకనే ధ్యానానికి ప్రాణాయామం, ఎందుకంటే ముక్కు పెట్టుకుంటే చచ్చనరా అంటాం, శ్వాస ఆగిపోతే చచ్చిపోతాం అనుకుంటాం మనం. కానీ అది అలవాటు చేత మనం చేసి మనమే నిలకడగా నిలబెట్టాం అనుకోండి, ఎక్కువసేపు మనం దాన్ని ఏకాగ్రతగా మనం ఆపగలం. అంటే ఏంటి, రేచక పూరక కుంభకాలు. అందుకని దాన్ని ఏమన్నారు, అది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. అందుకని ఇంతసేపు అలవాటు చేసుకోవాలి. అలాగే ఈ రసములలో ఎందైనా పారక మానదు పాపపు మనసిది. నీరజాక్ష ఇది నీ మహిమేనని ఒక వల్ల పొందుతున్నాడండి భగవంతుడు మనకి సృష్టించి. మనని సృష్టించిన వాడు వాడే, ప్రపంచాన్ని సృష్టించిన వాడు కూడా వాడే, మామిడి పళ్ళు కనిపించేటు చేసేవాడు వాడే, ఏమండి వస్తూ వస్తూ ఉంటే మంచి స్వీట్లు చూపించేవాడు కూడా వాడే. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి మంచి ప్రసాదాలను కూడా నివేదన పెట్టుకుంటూ వాసనని ఆరగించేవాడు కూడా వాడే, వాసనని పంపించేవాడు కూడా వాడే. కానీ నీరజాక్ష ఇది నీ మహిమ, నీ మహిమేనని. ప్రభువు నీరజాక్ష అంటే నీరజము అంటే కమలం, నీరు నుంచి పుట్టినటువంటిది ఇది కమలం. నీరజ అక్ష అంటే కన్నులు కలిగినటువంటి వాడు. ఆ తామర పద్మానికి ఉన్నటువంటి రేకులు ఎంత విశాలంగా చక్కగా వంపు తిరిగి ఉంటాయో అటువంటి నేత్ర దళం, ఆ నేత్రం కలిగినటువంటి వాడు నీరజాక్ష. ఎంత బాగుంటుంది అక్కడ ప్రభు యొక్క దృష్టి. వారి దృష్టి ఎప్పుడు మన మీదే కదా. నీరజాక్ష ఇది నీ మహిమేనని, పాపపు మనసు పరుగు పెడుతుంది, ఇది నీ మహిమ నీ లీలయ్యా, బా నీ లీల ఇది అని మనం గుర్తించాలంటే అక్కడ ఇది నీ మహిమేనని అని అన్నమాచార్య స్వామి కీర్తనలో ఉంటే గురుదేవులు నీ మయమేనని స్వామివారు ప్రసాదించారు ఈ మాటని. నీ మయమేనని, మహిమ అంటే భక్తి, మయము అంటే జ్ఞానము. జ్ఞానం అంటే ఎలా, అంతటా నేను కన్ను తెరిచి చూసే ఇదంతా నీ స్వరూపమే అంటే అనుకుంటే సరిపోతుందా, అనుభవించాలిగా అనుభవించాలిగా. అనుకుంటే ఇదంతా స్వామి స్వరూపమే, అంతా స్వామియే, అంతా స్వామియే శరణమయ్యప్ప అన్నట్టు స్వామియే అనుకుంటే సరిపోతుందా, అది అనుభవించాలిగా. మనలో భేదభావం రాకుండా ఉండాలిగా, భిన్న భిన్న భావాలు రాకుండా ఉండాలి కదా. ఇక్కడ నేను అనేకమైనటువంటి ప్రపంచ భావనలు మార్చి ఏకమైనటువంటి భావనలోకి రావాలి కదా. అదే కదా మరి ఎన్ని చోట్ల విశ్వరూపం చూపించాడండి స్వామివారు. కృష్ణుడు ఎన్ని చోట్ల చూపించాడు? ఎవరు ముందరే అసలు దేవకీ దేవికి చూపించాడు. నన్ను తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టండి అన్నప్పుడు వాళ్ళని కొంచెం ఆవేదన నుంచి బయటకు తీసుకురావడం కోసం నేను ఇంతవాణ్ణి కాదురా అన్నట్టుగా అంత విశ్వరూపాన్ని చూపించాడు అక్కడ ముందరే. దేవకీ వసదేవులకు చూపించాడు కదా అప్పుడు కదా ఈ చిన్నపిల్లవాడు మళ్ళీ అక్కడికి వెళ్ళటానికి అంత ఎత్తుకున్నాడో లేదో మొత్తం బంధనలన్నీ రహితమైపోయినాయి, ఈ గొలుసులన్నీ ఊడిపోయినాయి, నీరు కూడా యమునా నది కూడా త్రోవిచ్చింది, మరి అక్కడ ఉన్న శేషువు కూడా ఏది పాను పైన నీడ పట్టింది. అప్పుడు స్వామివారు చెప్తుండేవారు గురుదేవులు, గాలికి వాయువుని ఆ యమునా జలం నీరు ప్రార్థించిందంట, వాయు మహారాజా నువ్వు ఒక్కసారి కొంచెం ఎక్కువగా వీసవు గో ఈ నీరు వెళ్ళి స్వామివారు ఎక్కువ తరచిపోకుండా ఆ పాదాలు మాత్రమే స్పృశించి రావాలి, ఆ పాదాలు మాత్రమే కడుక్కోవాలి, స్పృశించి రావాలట, స్పర్శించి రావాలట తన జలధార అని యమునాది ప్రార్థించిందట. అక్కడ ఉన్న చెట్లు వృక్షాలన్నీ పువ్వులు ప్రార్థించాయట, మాకోసం మా మీదుగా నీ గాలిని అలా పంపిస్తే ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు, లేకపోతే పుష్పాలనే తీసుకెళ్తావో లేకపోతే పుష్ప సుగంధాన్నే తీసుకెళ్తావో. స్వామికి ఒక్కసారి అనుకుంటామా లేదా? అవి స్వామివారు చెప్తుండేవారు గురుదేవులు. కానీ నీరజాక్ష ఇది నీ మహిమేనని, నీ మహిమ నీ లీల ప్రభు అనుకుంటే అనుకోగా మాయతో కూడినటువంటి ఏది లోపల వచ్చే భావనలన్నీ కూడా మటు మాయం అవ్వకుండా ఉంటాయా? ప్రయత్నం చేస్తే మాయమవుతాయి. ఆ తర్వాత శ్రీ గురుదేవులు ఏమన్నారు? నీ మయమేనని, ఇదంతా నీ విశ్వరూపమయ్యా, నీ విశ్వరూపంలో ఉన్నదే, ఈ మాయ నీకు భిన్నమా? విశ్వమంతా నీ రూపమే కదా, అందుకు నీ మయమే ఇదంతా, ఇక వేరు భావనలు ఎక్కడున్నాయి ఇక్కడ? నీ మయమేనని ఈ రీతుల తలపీయగదే, ఈ రీతుల తలపీయగదే హరి నీవే సర్వాత్మ కూడవు. ఏమన్నాడు అక్కడ అన్నమాచార్య స్వామి? హరి నీవే ఇవన్నీ ఆత్మ, ఇన్ని ఆత్మలు ఉన్నాయా అనుకుంటున్నాం కదా, అందుకని సర్వ ఆత్మ కూడవు నీవే, హరి నీవే సర్వాత్మ కూడవు. స్థిరమగు ఈ విధంగా నాకు స్థిరమగు భావన నీయగదే, ఇంతా కూడా నీవే ప్రకాశిస్తున్నావు అనేటువంటి భావన నాకు స్థిరంగా ఇవ్వవయ్యా, చంచలం కాదు స్థిరంగా ప్రసాదించు ప్రభు అని అన్నమాచార్య స్వామి వారు చెబుతూ, చూడక మానవు చూసేటి కన్నులు ఏడనేదైనా ఇతరములు, చూసే కన్నులు ఉన్నాయే ఏడనేదైనా ఇతరములు, ఎక్కడెక్కడో ఏదో మన కంట్లో పడుతుందండి, మనం అనుకోనివి ఏవో చూస్తూ ఉంటాం, అనుకునే చూస్తామా? అనుకునే చూస్తే మన ప్రజ్ఞే, అనుకునివి ఎన్నో చూస్తూ ఉంటాం కదా, అందుకని చూడక మానవు ఈ చూసేటి కన్నులు ఏడనేదైనా ఇతరములు, నాకు కావలసినవి కాకుండా ఇంకేవేవో చూస్తూ ఉంటాయి, ఏడనేదైనా ఇతరములు. ఈడనేట నీ రూపముగనా, ఈడ అన్నింట ఉన్నది అనేటువంటి ఉనికి, ఈడనన్నింట నీ రూపముగనా, ఈడనన్నింట నీ రూపం అంటే ఈడ ఇది ఏమవుతుందండి? ఈడ ఉన్నదేగా, ఈడ ఉన్న వాటిలో ఇది కూడా ఒకటే. ఈడ నన్నింట నీ రూపముగనా ఈడు లేని తెలివి ఇయ్యగదే, అంతకన్నా గొప్ప తెలివి ఇంకోటి లేదు, అందుకని అటువంటి ఈడు లేని తెలివి గొప్ప తెలివి, అటువంటి తెలివిని నాకు ప్రసాదించు ప్రభు అని అంటున్నారు ఆయన. కలుగక మానవు కాయపు సుఖములు, మనం ఎంతవరకు ఎదగలిగితే అంతవరకు సుఖంగా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం, ఉండాలే కానీ ఏది ఎంతవరకు ఎదగగలిగితే అంతవరకు ఇంకా సుఖం అంటున్నాం. కలుగక మానవు కాయపు సుఖములు, ఇలా లోపల గల ఎందని వెతుక్కుంటూ ఉంటాం, దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా మనకి సుఖమైనది ఎక్కడ దొరుకుతుందా ఏంటా అని ముందర దానికి చూస్తాం, ముందర మనం ఎంత చేస్తున్నామో అనుకునేది మనకి పెద్ద జీరో, మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు, కానీ ఎంత సుఖం ఉంటుంది అని సుఖం కోసం చూస్తుంటాం. ముందర వెనకాలుకుంటాను చూస్తాం, తర్వాత కాళ్ళు చాపుకోవడానికి చూస్తాం, తర్వాత కాళ్ళు ముడుచుకోవడానికి చూస్తాం, ఆ ముడుచుకోవడంలో కాళ్ళు పెడగా పెడదామని చూస్తాం. ఇవన్నీ ఆసనాలా? ఇవన్నీ దేవుని ముందు పెట్టుకునే ఆసనాలండి. మనసు యొక్క చిత్కళలు ఇవన్నీ కూడా. ఎంతవరకు కావాలంటే అంతవరకు. అయ్యో స్వామివారి ఎదుట ఇలా కూర్చోవాల్సి వచ్చింది, కుర్చీ ఎక్కాల్సి వచ్చింది, అయ్యో ఇన్ని కదలికలతో నేను కదులుతున్నానే, అయ్యో నాకు ఏకాగ్ర చిత్తం ఎప్పుడు వస్తుంది అని ఎవరి దగ్గర ఏడవాలండి మనం? భగవంతుడి దగ్గర తప్ప. ప్రపంచంలో ఏడిస్తే ఇవ్వగలుగుతారా ఎవరన్నా? అందుకని కలుగక మానవు కాయపు సుఖములు ఇలా లోపల గల ఎన్నైన అలరిన శ్రీ వెంకటాధిప నీకే ఇలా నార్పితమను నిజమీయగదే. అలరిన శ్రీ వెంకటాధిప నీకే ఇలా నర్పితమనేటువంటి నిజం, నిజం వాస్తవమైనటువంటి స్థితి నాకు ప్రసాదించు ప్రభు. హరి నీవే సర్వాత్మ కూడా. ఎంత మంచి భావనని మనకి అన్నమాచార్య స్వామి వారు ప్రసాదించారు. ఎందుకంటే చాలా కీర్తనలు ఉన్నాయి కానీ గురుదేవులు తరచూ మనకి ఇచ్చినటువంటి దానిలో అధిక అర్థాలు ఉంటాయి, అధికమైనటువంటి అనుభూతి కూడా ఉంటుంది అందులో. ఇది స్థిరమగు భావన నీయగదే. ఎవరిని ఆచిస్తామండి? మనకి దొరికిన ప్రభువునే కదా మనం ఏం చేయగలం, దోషపట్టగలం మనం. అందుకని హరి నీవే సర్వాత్మ కూడా. ఇంద్రియాలు ఉన్నాయి మనకి, పంచ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, బాహ్యేంద్రియాలు, ఇంతేనా? ఇవన్నీ కనిపిస్తున్నాయి పోనీ, అసలు కనిపించను ఉన్నాయి. అమ్మో ఆడిచ్చేవన్నీ అవే ఏవవి? మనోబుద్ధి చేత అహంకారాలు. ఈ నాలుగు కూడా అంతరేంద్రియాలు. ఈ నాలుగు కనిపించకుండా ఉండి ఏది ఈ ప్రపంచంలో చూస్తున్నటువంటి దృష్టి వలన వచ్చేది, వినడం వలన వచ్చేటువంటిది, అలాగే నానా రకరకాలుగా వేస్తున్నటువంటి వేషాలన్నీ మనస్సు ఏం చేస్తుంది? అంటించుకుంటుంది. బట్ట తెల్లబట్టే, తెల్లబట్ట మీద కాస్త ఇది మందార పువ్వు కాసేపు రాసాం, ఏమవుతుందండి తెల్లబట్టకి? మందార పువ్వు రంగు వస్తుంది. పసుపు మందారం అయితే పసుపు, ఎరుపు అయితే ఎరుపు, అంటించుకుంటుంది. అలాగే మన మనసు వాస్తవానికి ఏ కలరు లేదు, వాస్తవానికి దానికి దోషం లేదండి మనసుకి. కానీ మనం ఏం చేస్తున్నామంటే వాసనలలో ముంచుతున్నాం, దాన్నే సంగమం అన్నాం. ఏ వాసనలోకి వెళ్ళి కూర్చుంటే, ఏ వాసనలో ఉండి కనుక మనం తొర్లుతూ ఉంటే, ఆ వాసనలు మన మనసుకు అంటుతూ ఉంటాయి, మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ విన్నా వినికిడి ఇది రికార్డు చేస్తుంది. మంచి రికార్డు చేయటం తక్కువ. ఎవరైనా బజార్ గురించి, సంత గురించి చెప్పనివ్వండి, తప్పకుండా గుర్తుంటుంది అది కదా. దేనికన్నా దేని ఏది ప్రపంచ విషయాదుల గురించి ఎవరన్నా మాట్లాడితే దాన్ని మళ్ళా ఈ తొత్తు నుంచి ఇంకో తొత్తు, ఇంకో తొత్తు నుంచి ఇంకో తొత్తు అంటించుకుంటూ వెళుతుంది. దానికి మన కర్మ కొలిది ఫోన్లోటి వచ్చే ఏదో తోచున టూరి కూర్చున్న వాడల్లా ఫోన్లు చేసి మరీ చెప్తుంటారు. అందుకే వచ్చింది అది, ఎంత ఎందుకు అవసరమో, దేనికి అవసరమో దానికి ఉపయోగించుకుంటే అది దాని యొక్క ఉపయోగం నీకు జరుగుతుంది. అంతేగాని పనికిరాని వాటన్నిటికీ కూడా ఉపయోగించుకుంటే దానిని మనం సార్థకత చేసుకోలేము మనం కొన్నందుకు. అందుకని ప్రభు ఇదంతా నీ మహిమ, నీ మయము. ఈ రెండు చూడండి, బాగా విచారణ చేయండి, చాలా బాగుంటుంది. నేను అనుభవంగా చెప్తున్నా, మహిమ మయం. మహిమ అంటే భక్తి, మయము అంటే జ్ఞానం. ఎందుకంటే మయము అన్నటువంటి జ్ఞానంలో అది తప్ప ఇంకొకటి లేదు. ఉన్నదా మయమే అన్నదాన్ని? గోడలు కూడా లేవు ఆఖరికి, జడము లేదు, చైతన్యము కూడా లేదు, ఏది ఉంది? ఉన్నది ఒక్కటే. అసలు ఉన్నది ఒక్కదాన్ని ఇంత పంచుతున్నాం మనం, పంచుతాం కాదు పెంచుతున్నాం. అందుకని మయం జ్ఞానం, మహిమ లీల, నీ లీల, నీ చేత చేయబడినటువంటి లీల. మయము అంటే వారే అనంతంగా ప్రకాశిస్తున్నారు. రూపనామాలు ఉన్నాయా వారికి? మన కోసం ధరించి వస్తున్నారు. వారికి ఎందుకు లేవు? రూపనామాలు ఎప్పుడు కూడా మారిపోతూ ఉంటాయి కదండి. ఇప్పుడు మనందరూ రకరకాల దేవుళ్ళని నమ్మాం. కృష్ణాష్టమి వచ్చింది, కృష్ణుడు పెట్టి పూజ చేసాం. వినాయకుడు వచ్చాడు, వినాయక చవితి వచ్చింది, వినాయకుడిని పెట్టి పూజ చేసాం. రేపు నవరాత్రి వస్తుంది, అమ్మవారిని పెట్టి పూజ చేస్తున్నాం. మరి ఇప్పుడు ఇన్ని రూపాలు మారాలంటే రూపాలు మారడల్లా మరి? వారికి మారుతున్నాయా మనం మారుస్తున్నామా? రెండు ఉంది అక్కడ, రెండు కూడా ఉన్నది. ఎందుకంటే మరి అది కూడా పురాణ ఇతిహాసాల్లో చెప్పబట్టే కదా. అందుకని అసలైనటువంటి దానికి అది రూపనామ క్రియారహితమైనటువంటిది, నిర్గుణమైనటువంటిది, ఏ గుణాలు లేనట్టునే ప్రకాశిస్తున్నాం. అసత్యం ఎప్పుడు లేదు. అసత్యం అనేది ఓ ఈ రూపం ఉన్నంత వరకు ఇది మారిపోతూ ఉంటుంది, కాబట్టి దీనిని అసత్యం అని అనుకోవాలి, ఎందుకంటే మారిపోతూ ఉండదు కాబట్టి. కానీ మారిపోయేటువంటి ఈ జీవితంలోనే మారినటువంటి సత్యాన్ని మన ఈ మానవ జన్మలోనే మనం గుర్తించగలం, కానీ మానవేతరమైనటువంటి జన్మల్లో అది పొందడానికి వీలు లేదు. కాబట్టి అటువంటి గురుదేవులు చూపిన మార్గంలో మనందరూ కూడా ముందుకు నడుస్తూ అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. హరే ఓ.